ईश्वरः गुरुस्साक्षाद् परब्रह्म तस्मै श्रीगुरवे नमः। नारायणसमारम्भाम् शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्ताम् वन्दे गुरुपरम्परा। आनन्दैकरसप्रसारविलसन् मन्दस्मितास्यम् कृपापारीणं निजभक्तमानस नवाम्बोजात भानूदयम्। कालज्ञानविदग्रणीं शिवकरं कालीसमं सद्गुरुं ब्रह्मज्ञानमयं नमामि हनुमत्काली प्रसादाहोय। शरणागत दीनार्थ परित्राण परायणे सर्वस्यार्ति हरे देवी नारायणी नमोऽस्तु ते। तत्संगत्वे निस्संगत्वम् निस्संगत्वे निर्मोहत्वम् निर्मोहत्वे निश्चलतत्वम् निश्चलतत्वे जीवन्मुक्ति। ॐ नमो ब्रह्मादिभ्यो ब्रह्मविद्यासम्प्रदायकर्तृभ्यो वंशर्षभ्यो महद्भ्यो नमो गुरुभ्यः सर्वोपप्लवरहितः प्रज्ञानघनः प्रत्यगर्थो ब्रह्मैवाहमस्मि। ॐ श्रीगुरुभ्यो नमः। ఈ క్షేత్రంలో ప్రకాశిస్తున్నటువంటి జ్ఞానప్రసూనాంబ సమేత శ్రీ కాళహస్తీశ్వర స్వామి వారి దివ్య చరణార విందములకు సరస ప్రణమిల్లుతూ, అలాగే మనకింత కార్యక్రమానికి స్థలాన్ని ప్రసాదించినటువంటి రేణుకాదేవి, అలాగే ముత్యాలమ్మ వారి దివ్య చరణార విందములకు శిరస ప్రణమిల్లు, గురు పరంపరగా వస్తున్నటువంటి శ్రీ సమ సద్గురు మలయాళ స్వామి వారి దివ్య చరణార విందములకు, పరమ పూజ్య పాద శ్రీ విద్యాప్రకాశానందగిరి స్వామి వారి దివ్య చరణార విందములకు, ఇంతటి కార్యక్రమాన్ని మనకి ప్రసాదించినటువంటి పరమ పూజ్య పాద పరివిరాజితాచార్య శ్రీ విద్యాస్వరూపానందగిరి స్వామి వారి దివ్య చరణారవిందములకు శిరస ప్రణమిల్లుతూ, సత్సంగానికి అరుదించినటువంటి భగవద్భక్తులు అందరిలో ప్రకాశిస్తున్నటువంటి సర్వేశ్వరుడికి సర్వజ్ఞుడికి సర్వశక్తి సంపన్నుడైనటువంటి పరమాత్మకు శిరస నమస్కరిస్తూ సర్వేభ్యో మహాభక్తేభ్యో నమః. శ్రీ సద్గురుదేవుల దివ్య అనుగ్రహంతో మనం 2 రోజుల కార్యక్రమానికి దగ్గరికి వచ్చాము. కానీ మనం అందరం చెప్పుకున్నటువంటి గురు పరమాత్మ విషయాన్ని గురించి మన మనస్సులు ఏ ఏ స్థితిలో వింటున్నాం అయిపోయింది అనిపించుకుంటే బాగుండదు. అది పద్ధతి కాదు, మన జీవితానికి పరమార్థం కాదు. మనకి ఎంతవరకు ఉపయోగపడుతోంది? మనం వింటున్నాం కదా, తిరిగి మళ్ళా మనం విచారణ చేసుకుంటున్నామా? ఈ బయటకు కనిపించేటువంటి రికార్డులన్నిటికీ ఏం కావాలి? ఛార్జింగ్ కావాలి, బ్యాటరీ కావాలి. బయట వినబడేటువంటి ఈ యాంత్రికమైనటువంటి వాటి ఇవన్నీ మానవుడు సృష్టించడే. మరి మానవుడు సృష్టించినటువంటి మనకి వింటున్నటువంటి విషయము మనం ఎంత ఆచరణలో ఇంకా ముందుకు వెళ్ళగలుగుతున్నాము? మనం వింటున్నాం కదా, విషయం వింటున్నప్పుడు మనకి అది ఉపయోగపడాలి. మనకి మొన్న కరోనా వచ్చింది, అందరం భయపడ్డాం కదా. ఎవరు ఏం చెప్తే అవి బయటకు వెళ్ళకుండా ఇళ్లలో ఉన్న వాటితోనే మనందరం కూడా ఒక విధంగా అది అంటుకోకుండా మనం సేవయం రక్షింపబడ్డాం. ఏమిటంటే అల్లము, మిరియాలు, ఏమండి తులసి, తేనె, ఇటువంటి వాటి చేత మన ఇంట్లో ఉన్నటువంటి వాటి చేతనే, వంటింట్లో ఉన్న వాటి చేతనే మొత్తం ఒక బట్టి పెట్టేవాళ్ళం మనం. ఒక బట్టి ఒక పెద్ద గిన్నెడు పెడితే అందరికీ ఇంత 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 తాగితే ఇప్పుడు తాగమంటే తాగుదామా? అసలు మళ్ళీ మర్చిపోయారు కూడా అందరూ. ఎందుకు తాగాం మనం? అందరూ చెప్పగానే ఎవరేం చెప్పితే అది ఎందుకు మనం చేయగలిగాం? చస్తామోనని భయం, ఆ రోగం వచ్చి ఎక్కడ చస్తామోనని భయం వేసి వెంటనే అవన్నీ అమలు పరిచేసాం మనం. ఏమండి ఆ చావు కంటే గొప్ప రోగం ఇది? జన్మ జన్మాంతరాల నుంచి వస్తున్నటువంటి ఒక రోగం ఇది. ఏది అంటే మనలో తెలియకుండా ఉన్నటువంటి విషయాదులతోనూ వాసనలతోనూ వస్తున్నటువంటి ఈ రోగాన్ని మనం రహితం చేసుకోవాలంటే మనం దేని గురించి వింటున్నాం? ఇక్కడ దేవుడి దగ్గరికి వెళ్ళి దండం పెడితే నేను అమ్మవారి దగ్గరికి వెళ్ళి దండం పెట్టుకొస్తున్నా. నాకు ముత్యాలమ్మవారి సన్నిధి అంటే ముత్యాలమ్మవారే అనుకున్నా. నాకు ఇవాళ ఆయన చెప్పారు, ముందున్న అమ్మవారు రేణుకాదేవండి, వెనక ఉన్న అమ్మవారు ముత్యాలమ్మవారు. అందులో వెంటనే ఏమనుకున్నావు ఇప్పుడు? ఓ రేణుకమ్మ అంటే సాధారణమా? చాలా పవర్ఫుల్ రేణుకమ్మ వారంటే. అందులో స్వయంభూ అమ్మ, ఆ అమ్మ కను వెళ్ళామేమో, కొంచెం తీరుబడిగా దండం పెట్టుకున్నామేమో. అయ్యా ముందు వారు మరి విన్నాను, మరి ఆవిడందరూ ఆవిడే ప్రతిష్ఠింపబడిందట కదా, తెలిసిందట కదా, అందుకే వెనకమ్మ అంటే. అప్పుడు వారు ఇదంతా చెబితే కానీ మనకు అర్థం కాదు, వెంటనే పట్టింది మనకి. అలాగే మనం వెళ్ళినటువంటి విషయంలో మనం మానవులుగా జన్మించాం కానీ మనం మానవులం మాత్రమే కాదు. ఇది మానవులలో మాధవత్వము లోపల ఉన్నది, మనందరిలో మాధవత్వం ఉన్నది. ఆ మాధవత్వాన్ని మనం గుర్తించాలి, సిద్ధింపజేసుకోవాలి అంటే మనము ఎందుకంటే అమ్మవారి దగ్గరికి వెళ్తే అమ్మవారి మాట వినే శక్తి మనకి లేదు. అందుకని ఒక రూపంగా అనుగ్రహించినటువంటి మహాత్ములు గురువులు. అందుకని గురువుల పాదసన్నిధిలో ఉంటే ఎప్పుడొకప్పుడు ఏదో ఒక విషయంలో వారి ముఖస్థుగా మనకి బోధ అనేది మనం వినడం జరుగుతుంది. ఆ విన్నటువంటి ఆ మంచి ముఖ్యమైన గొప్ప విషయాన్ని మనం ఎంతవరకు మనం ఆచరించగలుగుతున్నాము. అందుకే కావాలి, అది అది మనకు ముఖ్యంగా కావాలి. మనం ఆచరించి తీరా మనల్ని తీసుకొచ్చి మన ఆస్తిపాస్తుల పాదాల దగ్గరికి పోయమని ఎవడు చెప్పలా. మనకిచ్చింది వారైతే మళ్ళీ తిరిగి వారేం చేసుకుంటారు? మనకున్న ఈ భాగ్యమంతా సౌభాగ్యంగా మారడానికి భగవంతుడు ఇవ్వబట్టే, భగవంతుడే ప్రసాదిస్తున్నాడు. మళ్ళా తిరిగి భగవంతుడికి తను మన ధనముల నిచ్చిన దాతవు నీవే కదా, కలదన దయ్యు నీవే కదా, నీయది కల్పించుట నా విధియే కాదా, నన్ను నీలో చేర్చుగదా. అందుకే ఉన్నాం కదా మనందరం. తను మన ధనముల నిచ్చిన దాత, కొంతమందికే కాదు అసలు ఉన్నది అనే ఉనికికి కారణమే ఆ ప్రభు. గురుదేవులైనటువంటి వారు, గురుదేవులంటే ఈ మాంసమయ పిండంతో కల్పించే ఇంతవరకే కాదు, వారు అనంతమైనటువంటి ప్రకాశవంతులు. మనము ఈ మాంసమయ పిండంతో ఉండి గురువుల పాదాల చేత చేరితే వారు మంత్రమయం చేస్తున్నారు. ఏం చేస్తున్నారు? మంత్రమయం చేస్తున్నారు. అంటే మంత్రం పుచ్చుకోగానే సరిపోతుందా? మనకి అయిపోయినట్టేనా? ఆ మంత్రాన్ని మనం ఎంత మననం చేస్తున్నామో, దాని ఎందు సాధన ఎంత చేయగలుగుతున్నామో, చేయగా ఏమవుతున్నాం మనం? ఆ మంత్ర స్వరూపాన్ని మనం పొందగలుగుతున్నాం. ఏ మహామంత్ర రాజ్యమైతే మనకి గురువులు ప్రసాదించారో అటువంటి మహామంత్ర స్వరూపాన్ని మనం పొందగలుగుతున్నాం. అప్పుడే తెలియని స్థితి మనం వెళ్ళడం జరుగుతుంది. అందుకని అది కుదరటం లేదు కదా అని ఏడుస్తూ కూర్చోకూడదు. ఏడుస్తూ ప్రతిదానికి ఏడుస్తూ కూర్చుంటున్నామా? ఆకలిస్తే భోజనం నా దగ్గర లేదని ఏడుస్తూ కూర్చుంటే వస్తుందా? తినే తిండికి కూడా మనం కొంచెం ప్రయత్నం చేస్తున్నాం. ప్రతిదానికి ప్రయత్నం ఉన్నది. మరి నిన్ను నువ్వు తెలుసుకోవాలి అంటే, తనను తాను గుర్తించాలి అంటే ఏముండాలి? అక్కడ ప్రయత్నం ఉండాలి. అది కూడా అక్కడ లింగ భేదం లేదు. పరమాత్మ విషయాన్ని మనం గుర్తించాలి అన్నప్పుడు పురుష ప్రయత్నం ఉండాలి. ఏముండాలి అక్కడ? పురుష ప్రయత్నం ఉండాలి. పురుష ప్రయత్నం ఎక్కడ ఉంటుందో అక్కడ పురుషోత్తముని చేరుకోగలుగుతాం. అందుకని మనం భగవంతుని ప్రార్థించుకోవాలి. మనని మనమే వినకపోతే మన మనస్సుని మనమే బుజ్జగించుకోవాలి. మన మనస్సుని మనమే బుజ్జగించుకుని మెల్లమెల్లగా ముందుకి మనము ఎత్తుకి ఎదగాలి, కానీ కిందకి దిగ జారిపోకూడదు. ధైర్యము చే సడలి క్రోశ ఎందుచు సడలి కృష్ణ ఆవేదన ఎందుచు సడలి కృష్ణ ఎందుచు సడలి కృష్ణ సాధనా చేయక సాధ్యముపాదని సాధనా చేయక సాధ్యముపాదని సాధనా చేయక సాధ్యముపాదని హృదయ నికుడకు మా ధైర్యము హృదయ నికులు పడకు నిష్కామము నిశ్చల మనసు నిశ్చల మనసు నిశ్చల మనసు ఆతితో బహు భక్తి భావనతో ఆతితో బహు భక్తి భావనతో ఆతితో బహు భక్తి భావనతో ప్రేమాశ్రూలే పూలుగా ప్రభు శ్రీ శంకరో పూజసలో ప్రభు శ్రీ శంకరో పూజసలో ప్రభు శ్రీ శంకరో పూజసలో ప్రభు శ్రీ హృదయ నికులు పడకు ధైర్యము హృదయ నియమము తప్పక నీ దోషములను ప్రభు తెరియంతినా రక్షించునుగా ప్రభు తెరియంతినా రక్షించునుగా తెలుగులోనే ఉంది ఈ పాట, అందరికి అర్థమైంది అనుకుంటున్నాను. ఈ పాట మనం ఏడవాల్సిన పాట. ఎక్కడ ఏడవాలి? పక్కింటిది అమ్మ దగ్గర, ఎదురింటి అమ్మ దగ్గర, లేకపోతే నలుగురిని పిలిచి అడవాలా? ఎవ్వరు మనని ఇటువంటి విషయం గురించి ఎవరికి ఏమీ చేయలేదు. భగవంతుడి దగ్గర కూర్చునేస్తే వాడే మనకి చక్కటి అవకాశాన్ని మనకి చూపిస్తాడు, మార్గాన్ని చూపిస్తాడు. హృదయమా దిగులు పడకుమా, ధైర్యము చేకొనుమా. అలాగే ఇది వేదన చెందుచు. మనకి ఎంత ఆవేదన ఉంది అందరికీ తెలియాలి, నాకు ఎంత ఆవేదన ఉందో అందరికీ తెలిస్తే ఏమన్నా వస్తుందా? నాకు ఇంత ఆవేదన ఉందంటే ఏమన్నా, మనం ఆవేదనతో భగవంతుడి దగ్గర ప్రార్థించుకుంటే వేదన చెందుచు సడలి కృషించి సాధన చేయక సాధ్యము కాదని, నాయన మహానుభవ నేర్పించావయ్యా చెబుతూనే ఉన్నావు, నేను చేయలేకపోతున్నాను ప్రభు ఎలా అంటే, అప్పుడు గురువులు ఏమంటారో తెలుసా? అది కూడా నా అనుభవంలో చెప్తున్నాను. ఎందుకు ఏడుస్తావు? ఏడిస్తే వస్తుందా? ఏడవకు, ప్రయత్నం చెయ్యి. నువ్వు చెయ్యి, చేస్తే ఎప్పుడు ఏది ఎలా ప్రసాదించాలో వాడికి తెలుసు, వాడు తప్పకుండా నీకు అందజేస్తాడు. అదే మరి వారు మనకి అందించకపోతే చెయ్యుట ఎవరు అందిస్తున్నారండి? అందుకని భగవంతుని నమ్మాలి. వేదన్న చెందుచు సడలి కృషించి సాధన చేయక సాధ్యము కాదని హృదయమా దిగులు పడకుమా, ధైర్యము చేకొనుమా. ఈ విషయంలో మనని మనమే దిద్దుకోవాలి, మనల్ని మనమే ఉద్ధరించుకోవాలి. అంటే ఏమంటున్నారు? నిష్కామముతో నిశ్చల మనసుతో ఆర్తితో బహు భక్తి భావనతో. ఇది కోరిక పెట్టి నువ్వు దేవుడి దగ్గర దండం పెట్టకు. ఏమంటే అన్ని ఇచ్చిన వాడికి నీకు ఒక కోరిక కలిగితే అది ఇవ్వలేడా? ఏమండి, బిల్లు పెట్టుకున్న డాక్టర్కి బిల్లు మాత్రమే వస్తుంది. ఏమండి, చేయి పట్టుకుంటే ఎంత ఉంటుంది? 100 రూపాయల చేయి పట్టుకుంటే డాక్టర్కి 100 రూపాయలు ఉంది అనుకోండి, 1000 రూపాయల నువ్వు మరీ పెంచే కలరా? ఏదో నాకు తెలియదని అడిగాను కదా, నీకు తీసుకున్నారా? ఓకే, అయితే 100, 1000 ఏదో పెట్టుకున్నాడు, ఒక ఇంత రేటును పెట్టుకున్నారండి డాక్టర్ గారు. పెట్టుకుంటే వెళ్ళిన వాడు ఇవ్వగలిగి ఉంటే ఇచ్చేస్తాడు, ఇవ్వలేని వాడు ఉంటే ఏం చేస్తాడు? పోవడం కాదు, ఇంత ఇస్తేనయ్యా నీ రోగాన్ని నేను సరి చేసేది, నువ్వు మరి ఇవ్వకపోతే లోపలికి వెళ్ళేది మాట లేదు అన్నారనుకోండి, ఆ జీవి బాధపడుతూ వెనకెళ్ళాల్సిందే కదా. ఇలాంటివి డెలివరీలు కూడా నువ్వు టేబుల్ మీద ఇంత పెడితేనే నీకు నేను కుళ్ళు పోస్తా, నువ్వు లే అంత డబ్బులు కనుక నువ్వు పెట్టలేదనుకో నీకు కుళ్ళు నేను పోయిను అంటే, ఎన్నో హాస్పిటల్ తిరిగిన వాళ్ళు ఉన్నారంటండి. అందుకని రేటు పెట్టుకుంటే ఒకటే రేటు, రేటు పెట్టలేదనుకోండి అయ్యో వచ్చారా పోన్లేండి మీరు ఎంత ఇవ్వగలిగితే అంత ఇవ్వండి అని చెప్పారనుకోండి, ఆ డాక్టర్కి మన ఇంట్లో ఉండాల్సిన కాసిన వంకాయలు, కాసిన బెండకాయలు, పాలు, మనకేది ఇదితే పాలు ఒక్కటండి, ఎన్ని ఇస్తే ఆ డాక్టర్ గారి రుణం తీసుకుంటామండి అని అసలు చెయ్యి వెనక్కి తిరగదు, ఇవ్వడమే తప్ప. అంటే ఒక కోరిక కోరితే ఆ కోరిక అంత కష్టమేం కాదు దేవుడికి ఇవ్వడానికి, తదాస్తు అంటాడు అనకుండా నీవే అంత అనుకుంటే అప్పుడు ఎత్తుకుంటాడు. ఏ సమయానికి ఏది వేలో ఈ పిల్ల ఏడుస్తోందో పడిపోతుందో బాగుతోందో ఎట్లా చూడాలి, నా మీద ఆధారపడ్డారు అని. ఇప్పుడు చూడండి, చంకనేసుకునే పిల్లవాడిలా ఉండాలి అంటారు భక్తి. ఎప్పుడు భక్తి ఎలా ఉండాలి అంటే, మనకి నాకేం తెలీదు నీ దయ అని అన్ని వదిలేస్తే చంటి పిల్లవాడిని ఎప్పుడు చంకనేసుకునే తిరుగుతారు.
ఒకవేళ కూర్చోబెట్టినా దాని అంతా ఆడుకోవడానికి వేస్తారు, లేకపోతే బాపుకు వెళ్తుంటే ఒక గంట ఈ పిల్ల మీద పెట్టే ఉంచుతారు, ఎక్కడ ఏది లాగి మీద పడేసుకుంటుందో అని. అదే లేచి తిరిగేవాడికి అవన్నీ చూస్తారా, వయసు వచ్చిన కొల్లి ఏడేళ్ళు వచ్చాయి ఇంకా చూసేదే ఉంది, చూడరు వాళ్ళది వాళ్ళే వీళ్ళది వీళ్ళే. అందుకని మనం ఏమీ తెలియని వాళ్ళంగా ఉంటే భగవంతుడే చంకనేసుకు తిరుగుతాడు అన్నమాట. అది ఆ కిటుకుని మనం పొందాలి. అందుకని ఒక్క కోరిక కోరితే కోరిక తీరడం పెద్ద ఏం కష్టం కాదు. అన్ని ఇచ్చిన వారికి ఈ కోరిక తీర్చడం ఏమైనా కష్టమా? అందుకని కోరిక కోరకుండా అంతా నీవే నీదయ అని కూర్చుంటే అన్ని భగవంతుడే చూస్తాడు. అందుకని ఇక్కడ నిష్కామముతో అని మూడో అధ్యాయంలో చెప్పలా, కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు రాచిన మా కర్మ ఫల హేతు మాతే సంగోస్తవ కర్మణి. కర్మ చేయి కన్నా ఫలితం మీద మాత్రం ఆశ పెట్టుకోకు. అందుకని నిష్కామముతో నిశ్చల మనసుతో ఆర్తితో బహు భక్తి భావనతో. నీలకంఠుడే అన్నప్పుడు మనందరం అసలు ఎక్కడికి వెళ్ళిపోయినాయి? స్వామిని చూస్తూ వెళ్ళిపోలా, కాళహస్తీశ్వరుడు ఇక్కడే కనిపించాడు అవునా? ఆర్తితో బహుభక్తి భావనతో ప్రేమాశ్రువులే పూలుగా చేసి ప్రభు శ్రీ శంకరు పూజ సలుపు. ప్రేమాశ్రువులు అక్కడికి వెళ్ళిన తర్వాత ప్రభు, అందులో ఈ శంకరుడు ఒకటండి బాబు, ఎంత బోళా శంకరుడు. అందులో చిన్నప్పటి నుంచి చాలా కథలు వినున్నాం మనం, ఏమని అడగన వాళ్ళది పాపం కాస్త ఆయన్ని కొలిచి ప్రభు నాకు తపస్సు చేస్తే చాలు రాక్షసులకు కూడా వరాలు ఇచ్చేవాడు ఎవరంటే శివుడే. సరేలేండి, వెనక రక్షణ అంతా మళ్ళా నారాయణ మూర్తి చేసుకుంటూ రావాల్సిందే, మళ్ళా శివుడు పరాయవాడు కాదు కదా, బావాబావ మడతలేగా ఇద్దరును. అందుకని ప్రేమాశ్రువులే పూలుగా చేసి ప్రభు శ్రీ శంకరు పూజ సలుపుమా. హృదయమా దిగులు పడకుమా, అనవసరంగా దిగులు పడి మనోవ్యాధి పట్టుకునేలా శుభ్రంగా చక్కగా ప్రభువు కీర్తించుకుంటూ ఉంటే మన సమయం సద్వినియోగం. ఇంకోటి ఉంది, నియమము తప్పక నీ దోషములను ప్రభు కెరిగించిన రక్షించునుగా. నీల కంఠుడే నిన్ను కడ తీర్చును. అక్కడ ఉంది అంటలే చేసుకోవాలి, ఒక్కడే ప్రభు అని నిక్కము నేను. కొంతసేపు ఇక్కడ కొంతసేపు అక్కడ కొంతసేపు అక్కడ కొంతసేపు ఇక్కడ చేస్తూ ఉంటే ఒక ఆయన బాగా బాటసారండి రోడ్డు మీద వెళ్తూ ఉన్నాడు. ఆయన అడవులు బావులు అడవులు ఇవన్నీ బాగా నడిచి నడిచి వచ్చాడు, బాగా దాహం వేసింది. పూర్వం ఇంటి ముందు అరువులు ఉండేవి కదండి, ఇంటి ముందు అరువులు ఉంటే ఆ ఇంటి తలుపు కొట్టాడట. ఇంటి తలుపు కొడితే ఆయన ఎవరు అన్నట్టు, అయ్యా కొంచెం దాహం అండి, నాకు మంచిది కావాలి, దాహం వేస్తుంది నాకు అని బయట నుంచి మాట పలికాడు. పలికితే ఇంట్లో ఆయన ఏమన్నాడంటే, కూర్చో బాబు నేను పూజ చేసుకుంటున్నాను వచ్చిస్తాను కూర్చో అన్నట్టు. అంటే అదారిపోయేవాడు ఎలాగో అరువు ఉంది కాబట్టి అప్పుడు ఇంకా కొంచెం పరువు దక్కించుకునే రోజులు. ఇప్పుడు అరువులు లేవు, కుప్పలు ఉన్నాయి. ఇప్పుడు అరువులు ఉన్నాయా? వచ్చిన వాళ్ళు కొన్ని తలుపు తీసేలు అప్పుడు కూర్చోవడానికి, ఇంకా నయం కుక్కలు ఉన్నాయి జాగ్రత్త అని బోర్డు పెడతారు. మన బ్రతుకులు ఇలా అయిపోయినాయి ఇప్పుడు ఈ రోజుల్లో. అందుకని బాబు ఆయన అరువైపు కూర్చున్నాడు, ఏదో వచ్చి కాస్త దాహం ఇస్తానంది కదా తీసుకుందామని అరువైపు కూర్చున్నాడట. కూర్చుంటే ఇంకా ఈయన గంట మోగింది, అమ్మయ్యా గంట మోగింది కదా, అయితే అయిపోయి ఉంటుంది పూజ అని మళ్ళీ తలుపు కొట్టాడు. ఉన్నవయ్యా నా పూజ అవ్వలేదు, పూజ అయిన తర్వాత వస్తాను అన్నాడు. అంటే ఇంకో గంట మోగించాడు. అంటే ఒక్కొక్క దేవుడి దగ్గరే చేస్తున్నాడు అన్నమాట. అంటే బోలన్ని దేవుళ్ళు పెట్టుకున్నాడు ఆయన లోపల, చాలా ఎక్కువ దేవుళ్ళు పెట్టుకుని ఒక్కొక్క దేవుడికి పూజ చేస్తున్నాడు. గంట మోగుతున్నప్పుడల్లా ఈయనకి దాహం గుర్తుకు వస్తుంది, వస్తున్నప్పుడల్లా ఉండబ్బా ఉండయ్యా ఉండు నేను వస్తున్నా కదా అంత కంగారు పడతావేంటి అని అంటున్నాడు లోపలించి. అంతా అయిపోయిన తర్వాత ఆఖరికి ఎప్పుడో వచ్చాడు ఈ ఇతనికి ఇక అడిగి అడిగి విసుకొచ్చి కూర్చున్నాడు. వచ్చి తలుపు తీశాడ, తలుపు తీసి ఏంటి బా నీకేంటి? ఏం లేదయ్యా నేను చాలా దూరం నుంచి నడిచి వస్తున్నాను, కాస్త దాహం ఏదైనా ఉంటే తీర్చుకుందామని కాస్త మంచి వెళ్ళిపోతూ అన్నాడు. అంటే వెంటనే ఆయన అన్న ఆయన వెంటనే వచ్చి ఏం చేశాడట, ఇది దాహం పోశాడట. వస్తే ఏమయ్యా ఎన్నిసార్లు గంటలు కొట్టావు ఏంటంటే, నా దగ్గర సత్యనారాయణమూర్తి ఉన్నాడా, శ్రీరామ చంద్రమూర్తి ఉన్నాడా, కృష్ణుడు ఉన్నాడు కదా, ఈశ్వరుడు ఉన్నాడు కదా, దత్తాత్రేయుడు ఉన్నాడు కదా, ఆ తర్వాత మరి మహంకాళి అమ్మవారు ఉన్నారు కదా, అలాగే ముత్యాల అమ్మవారు ఉన్నారు కదా, అలాగే ఎంతమంది దేవతలు, అందరి పూజలు అవ్వద్దా ఏమయ్యా, అందరి దేవుళ్ళు ఒకటే కదా, అది ఒకేసారి పూజ చేస్తే నీకు అయిపోతుంది కదా అని చెప్పన్నాడు. అంటే మనం ఎన్ని ఎంతమంది దేవుళ్ళకి పూజ చేస్తున్నామని మనసును పంచగలవు, మనకి అది కూడా ఉంది చాలా మందికి. ఎందుకంటే ఎన్ని చేసినా గురువుల పాదం పట్టినటువంటి వాళ్ళకి అన్నింటిలో ఉన్న శక్తి ఒక్కటే అనేది మనకి గుర్తింపబడుతుంది. ఎలా అంటే మహాత్ములు చెప్పారు కాబట్టి, లేకపోతే ఇక్కడ అనుమానమే. ఎవరో ఎవరో దారిపోయే దానయ్య చెప్తాడు, ఏమమ్మా నువ్వు వరలక్ష్మి వ్రతం చేస్తున్నావా, మీ పూర్వీకులకి అచ్చరాదు. ఈ మధ్య తోడు విన్నా వరలక్ష్మి వ్రతం కొంతమందికి అచ్చరాదట, దేవుడికి పూజ చేయడానికి అచ్చరావడం ఏంటో నాకు అర్థం కాల. ఇంకా కొంతమందికి ఏది సత్యనారాయణ వ్రతం అచ్చరాదట, అది కొత్త కొత్తగా వింటున్నా నేను, ఏదో పెరగగా ఏదో వచ్చిందట. అలాగే దేవుడు అనుకున్న తర్వాత అచ్చిరావటం ఏమిటండి, నీ బుద్ధులు నీకు అచ్చిరావటం లేదు, నీలో ఉన్న స్వభావం నీకు బంధిస్తోంది, నీలో ఉన్న స్వభావమే నీకు బంధిస్తోందని నువ్వు గుర్తించటం లేదు ఇక్కడ. అంతే భగవంతుడు అంటే ఒక్కడే అనంతంగా ప్రకాశిస్తున్నాడు. ఇంతమంది దేవుళ్ళుగా ఎందుకు వచ్చాడంటే నువ్వు ఏ నిమిషంలో ఎలా పిలుస్తావో ఎక్కడ దొరుకుతావోనని. మనకి రకరకాల టేస్టులు ఉన్నాయి కదా, ఏది పులిపిష్టం, కొంతమందికి పులిపిష్టం, కొంతమందికి తీపిష్టం, కొంతమందికి ఇంకా చేదు కూడా ఇష్టమైన వాళ్ళు ఉన్నారు చాలా మంది. నీకు ఇన్ని ఇష్టాలు ఉన్నాయి కాబట్టి ఏమో ఎప్పుడు ఎక్కడ ఏ దేవుడిని నువ్వు కొలుస్తావో అని దేవతలందరూ అలాగ మనకి హిందూ సాంప్రదాయంలో మనకి ఇంతమంది దేవుళ్ళని ప్రసాదించారు. కానీ ఎన్ని దేవుళ్ళని చూసినా నువ్వే దర్శిస్తున్నావు. అన్ని దేవుళ్ళలో కూడా ఉన్నది ఒకటే దైవత్వం. ఇది మనకి సమర్థులైన ఒక గురు పాదాన్ని ఆశ్రయిస్తే తప్ప మనకి తెలియదు. ఇలాగే ఉండగా ఆయన ఏం చేశాడట, బొమ్మల్లో కూర్చుని ఆయన ఒక్కొక్క కన్ను ఒక్కొక్క చోట తీయటం మొదలు పెట్టాడట. ఏది ఆ లోపల గంటలు అప్పుడు ఆ గంటలకి ఒక్కొక్క గంటకి ఒక్కొక్క చోట లెక్కకి అన్నట్టుగా గుంతలు తీయటం మొదలు పెట్టి అక్కడ ఉన్నటువంటి ఆ మట్టి భూమి అంతా గుంటలు చేశాడట. ఇంత ఆయన అడిగాడట, ఏమయ్యా ఎందుకు ఇన్ని గుంటలు చేసావు అని. అంటే ఏమో నువ్వు నీళ్లు తీసుకురావడం ఆలస్యమవుతుంది కదా, అందుకని ఇన్ని గుంటలు తీశాను అన్నట్టు. ఆయన ఏమన్నట్ట, తీసే గుంటేదో ఒక చోటే తీస్తే నీళ్లు దొరికే కదా నీకు అన్నట్ట. అంటే ఇన్ని చోట్ల గుంటలు తీసావు, తీసేదేదో ఒక చోట తీస్తే నీకు కూడా నీళ్లు వస్తాయి. ఇందులోనూ సత్యం ఉన్నది, అందులో పరమ సత్యము ఉన్నది. అందుకని మనం ఆశ్రయించాలి, నమ్మాలి ఒక్కడే ప్రభు అని. నిక్కము నెరుగుమా హృదయమా దిగులు పడకుమా. అందుకని సాధన 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 అంటే ఏదో మూడు అక్షరాలతో ఉంది కదా అని ఏదో గొప్ప గొప్ప అనుకుంటాయి. ఎప్పుడు మర్చిపోకుండా ఉండడమే భగవంతుని, మర్చిపోకుండా ఉండడమే సాధన. నువ్వు ఏం చేస్తున్నా కూడా భగవంతుని తలుచుకోవడమే సాధన. గోపికామ తల్లులు కూడా కృష్ణుడు ఏం చెప్పాడు, కాత్యాయని వ్రతం చేయడానికి కూడా వాళ్ళు వెళుతూ ఉంటే ఇంతమంది చిల్లర దేవుళ్ళు ఎందుకు మీకు అని కృష్ణుడే వారికి ఏం బోధ చేశాడు, కృష్ణనామాన్ని బోధ. కృష్ణనామాన్ని అనుకున్నాడు ఏమని, ఓం కృష్ణ ఓం కృష్ణ కృష్ణాయ నమః, ఓం కృష్ణ ఓం కృష్ణ కృష్ణాయ నమః, ఓం కృష్ణ ఓం కృష్ణ కృష్ణాయ నమః, శ్యామ సుందర మదన మోహన కృష్ణాయ నమః, శ్యామ సుందర మదన మోహన కృష్ణాయ నమః. ఓం ఓం కృష్ణ ఓం కృష్ణ కృష్ణాయ నమః ఓం కృష్ణ ఓం కృష్ణ కృష్ణాయ నమః శ్యామ సుందర మదన మోహన కృష్ణాయ నమః శ్యామ సుందర మదన మోహన కృష్ణాయ నమః ఓం కృష్ణ ఓం కృష్ణ కృష్ణాయ నమః ఓం కృష్ణాయ నమః ఓం కృష్ణాయ నమః ఓం కృష్ణాయ నమః ఓం భక్తవత్సల భగవానికి ఎంత మధురమైనటువంటి నామము ఎంత హాయిగా ఏ పని చేసుకుంటున్నాం మనం అనుకోవడానికి అప్డేట్ చెప్పండి మనకి పోనీ పైకి అనొద్దు లోపలే అనుకోండి ఎందుకంటే మనకి మనకి అన్ని అందించేవాడు మనం కష్టపడి పనిచేసినా కష్టం లేకుండా ఉండించేవాడు అటువంటి వాడు భగవంతుడే అందుకే అటువంటి భగవంతుడిని ఆశ్రయించి నమ్మి మనం తెలుసుకోవాలి అనుకున్నప్పుడు గురు పాదము అనేటువంటిది మనకి చాలా గురుదేవుని ఆశ్రయించడం అనేటువంటిది ఎందుకంటే అన్నిటికన్నా గొప్ప దేవుడు ఎవరు అంటే గురుదేవుడు దేవుడు అంటే మామూలు దేవుడు కానీ గురుదేవుడు అంటే గొప్ప దేవుడు అని అంతగానో గొప్పదైంది ఇంకొకటి లేదు అని అందుకని మానవ మాత్రులుగా మాత్రం మనం చూడకూడదు గురువుల్ని ఎలా చూడాలి మనని అనుగ్రహించడానికి అవతరించినటువంటి ప్రభువు ఆ అవతారం ఎందుకు కావాల్సి వచ్చింది అంటే మనం మాట్లాడాలి అనుకుంటున్నాం తెలుసుకోవాలి అనుకుంటున్నాం తెలియజేసేటువంటి వాడు గురుదేవుడు కాబట్టి ఇలా ఉండగా మీరందరూ వినుంటారు సమర్థ రామదాస స్వామి మహారాష్ట్రలో సమర్థ రామదాస స్వామి ఆయన మహానుభావుడు ఆయన మళ్ళా బాగా మీకు తెలియాలంటే శివాజీ యొక్క శివాజీ మహారాజుకి గురుదేవుడు ఎవరు సమర్థ రామదాస సమర్థ రామదాస స్వామి దగ్గర చాలా మంది శిష్యుడు ఎందుకంటే ఒక్కొక్క శిష్యుడు ఒక్కొక్క సమయంలో కొన్ని కొన్ని చోట్ల వారి వారి యొక్క మహత్తరమైనటువంటి అది వారి జీవితాలు గురువులతో నడుస్తూ ఉంటాయి అలాగే ఒక చోట మధుకర్ అని ఒక తల్లిదండ్రి మధుకర్ అని ఒక కురాన్ని తీసుకొస్తారు తీసుకొస్తే ఆ మధుకరికి చాలా గండం ఉందన్నమాట మధుకరికి గండం ఉంది మనం అనుకుంటాం మనం గురువుల్ని ఆశ్రయించి మనం ఏదో చాలా ఖర్చు చేసేస్తున్నాం అనుకుంటాం మనం బరువే కానీ గురువులకి మనం బరువే కానీ మనం అంత తేలికేం కాదు అంత అర్థమయ్యే వాళ్ళమేం కాదు కానీ ఆ గురువు గారి దగ్గర గురువు గారు మనని ధరించేసుకున్నది ఎందుకంటే మనలోన ఉన్నటువంటి మన జీవితాన్ని మన మనస్సుని మార్గంలో నడిపించడానికే కాకుండా మన జీవితంలో ఉండేటువంటి గొప్ప గొప్ప కర్మల్ని అక్కడికి వెళ్తేనే రహితమవుతాయి అలాగే ఈ మధుకర్ అనేటువంటి వాడు తల్లిదండ్రులతో వస్తే వెంటనే మధుకరిని నాకు ఇచ్చేస్తారా అన్నారు గురుదేవుడు మనం ఇవన్నీ చదవాలి ఎందుకంటే ఇప్పుడు అసలు ఇచ్చేవాళ్ళు ఎవరూ లేరు ఆశ్రమానికి కొన్ని ఉంచేవాళ్ళు సుఖపడుతున్నారా వాళ్ళని సుఖ పెడుతున్నారా అంటే రెండు కూడా జరగదు వీళ్ళు కష్టపడుతున్నారు వాళ్ళు కష్టపడుతున్నారు అందుకు వెంటనే ఇక్కడ సమర్థ రామదాస స్వామి మధుకరిని ఆ పిల్లవాడిని చూసి తల్లిదండ్రులతో నాకు ఇస్తారా అన్నాను అయ్యో మహానుభావ అంతకన్నా తప్పకుండా స్వామి మీ దగ్గర అమ్మ చెప్పేసి వెళ్ళిపోతాం అని ఇచ్చేశాడు ఇక సమర్థ రామదాస స్వామి ఆ మధుకరిని వెంట పెట్టుకొని ఆయన అన్ని ఊళ్ళు తిరుగుతున్నారు మహాత్ములు ఉన్నారంటే ఎప్పుడు దేశ సంచారమే కదండి ఒక్కచోటే ఉండేవారు కాదు అసలు ఏది వారిని బంధించదు ఆవు పాలు పితికేంత సమయం కూడా ఒక చోట ఉండరు ఎందుకంటే ఉంటే అక్కడ వంది మళ్ళా ఈ మనసు ఎక్కడ లాక్కుంటుందో అన్నట్టుగా ఉండరు ఒకే చోట ఉండరు అలా దేశ సంచారం చేస్తూ ఉంటారు అందుకని సమర్థ రామదాస స్వామి వారు దేశ సంచారం చేస్తున్నారు వారు వెంటనే మధుకర్ అన్న కుర్రాడు కూడా వెళ్తూ ఉన్నారు వెళ్తూ ఉండగా కొంత దేశ పర్యటనలో కొంతదాకా వెళ్ళిన తర్వాత ఏం చేయాలంటే ఎక్కడన్నా ఒక పాడుపడిపోయిన గుడి దగ్గర ఎక్కడో గురువు గారు బస చేసేవారు బస చేసి మధుకరిని వెళ్ళి మధుకరిని తీసుకురమ్మనేవారు. మధుకరం అంటే ఇది యాచన చేసి భోజనం తీసుకురావాలి. వాళ్ళు బియ్యం ఇస్తే బియ్యం తెచ్చుకోవాలి, భిక్షాట బియ్యం ఏది వేస్తే అది తెచ్చుకుంటూ ఉండాలి. అది మామూలుగా ఎందుకంటే ఈ భిక్షాటన అనేటువంటిది ఉన్నది ప్రతి విషయంలో కూడా, ఇది దోషమేం కాదు, అది అది కావాలి. ఎందుకంటే భైక్ష్యమాచరే దేహరక్షణే అని ఒక ఉపనిషత్తులో ఉంది. భైక్ష్యమాచరే దేహరక్షణ కోసం భిక్షాటన చెయ్యవలే అని ఉన్నది. అలాగా ఈ పిల్లవాడు వెళ్ళి ఆ ఊళ్ళోకి వెళ్ళి 4 ఇళ్ళు 5 ఇళ్ళు ఎంత కావాలో అంతే తను భిక్షాటన చేసి తీసుకొచ్చి గురువు గారికి సేవ చేసుకుంటూ గురువు గారికి కొంచెం పెట్టి గురువు గారు తీసుకోగా మిగిలినటువంటిది మళ్ళా వారు ప్రసాదంగా పిల్లవాడు తీసుకుంటూ ఉండేవాడు. ఇలా జరుగుతుండగా ఒక చోట, అలాగే సమద రామదాస స్వామి ఒక చోట ఉన్నట్ట ఉండి ఆయన ఈ పిల్లాడు వెళ్ళాడు భిక్షాటనకు వెళ్ళాడు. వెళ్ళి ప్రతి ఇంటి దగ్గర ఇది నా సమర్థ గురుదేవులైన సమర్థ రామదాస్ అంటి గురుదేవుడు ఈ జగత్తులోనే లేడు, నా గురుదేవుడు నాకు ఇంత అండదండలై ఉండగా నన్నెవరు ఏమీ చేయలేరు అనేది ఆ మహారాష్ట్ర మరాఠీలో ఆయన చదువుకుంటూ ఆ ప్రతి గుమ్మం దగ్గర యాచన చేస్తుండేవారు. యాచన చేస్తుంటే భోజనం టైం అయిపోయిందేమో దాటిపోయిందేమో, ఆ ఇంటి వాళ్ళు ఏ ఇంట్లో చూసి అయ్యో అమ్మ ముందొస్తే పెట్టేవాళ్ళం కదా, అయ్యో ఇప్పుడే చేయగడుకున్నాం అని ఇలా ఒక్కొక్క ఇల్లు చెప్తున్నారు. చెప్తుంటే అలాంటప్పుడు కూడా ఇలా యాచన చేసుకునే వాళ్ళు ఏమి విసుగు చెందకూడదు. ఈ ఇల్లు కాబట్టి ఆ ఇల్లు, ఆ ఇల్లు కాబట్టి ఆ ఇల్లు వెళ్తున్నాడు ఆ పిల్లవాడు. వెళ్తుంటే కొన్నిళ్ళు తిరిగిన తర్వాత ఒక ఇంటివా ఆయన అన్నాడట, మా ఇంట్లో లేదు కానీ నేను ఇవ్వకపోయినా నేను పెట్టకపోయినా పెట్టే ఇల్లు చూపించాలని శాస్త్రం ఉంది. అందుకని ఆ మూల ఉంది చూసావు, ఆ మూల ఒక ఇల్లు ఉంది, ఇది ఆశా ఆ జోషిబు ఆ ఇల్లు ఉంది, అక్కడికి వెళ్ళి అడగండి తప్పకుండా ఉంటుంది అక్కడ అని పెట్టే ఇల్లు చూపించాడు. వెంటనే ఈయన పాపం ఇక్కడి నుంచి వెళ్ళి ఆ జోషిబు ఆ ఇంటికి వెళ్ళాడు. వెళ్ళి అక్కడ నుంచుని నాకు నా గురుదేవులైనటువంటి సమర్థ రామదాస స్వామి అంత మహానుభావుడు ఈ జగత్తులోనే లేదు, అటువంటి పాదాలను ఆశ్రయించినటువంటి నాకు ఇంకా ఏ లోటు ఉంటుంది అని వాడుకుంటూ ఆయన భిక్ష అడిగారు. అడిగేసరికి వెంటనే ఆ జోషి బువ్వాకి జ్యోతిష్యం చూసే అలవాటు అని జ్యోతిష్ పండితుడు అనమాట ఆ జోషి బువ్వ అన్నతను. అతను ఈయన ముఖం ఈ పిల్లవాడి ముఖం చూసేసరికి ఏంటో వేళ్ళ మీద లెక్కేసుకున్నాడు, వేళ్ళ మీద లెక్కేసుకున్నాడు, కింద నుంచి పైకి పైనుంచి కిందకి చాలాసార్లు లెక్కేసుకున్నాడు. లెక్కేసుకుని గుమ్మంలోకి వచ్చి, నువ్వు భిక్ష అడుగుతున్నావు కానీ నువ్వు చచ్చిపోతావు తెలుసా నీకు అని అడిగాడు. అంటే ఆయన జ్యోతిష్ అన్నమాట ముఖం చూసి చెప్తున్నాడు, ఏమయ్యో నీకు మృత్యు ఉంది తొందరలో నువ్వు చచ్చిపోతావు నీకు ఇది తెలుసా అని అడిగాడు. అయ్యో అయ్యో అదేంటండి, చిన్నపిల్లాడు కదా పాపం, అయ్యో అయ్యో చచ్చిపోతానా, అయ్యో నాకు బెంగ, అయ్యో నేను చచ్చిపోతానా అని అంటే భిక్ష కూడా పెట్టకుండా నువ్వు రేపు గనక వస్తే బ్రతికి వస్తే నేను భిక్షేస్తా, నీకు ఈరోజు భిక్ష వేయలేదు నువ్వు రేపు బ్రతికి ఉండి వస్తే భిక్షేస్తాను అన్నాడు. అటు ఇటు కాకుండా ఏడ్పించాడు పిల్లని. ఈ పిల్లాడు పులోమంటూ కళ్ళు నలుపుకుంటూ ఏడుస్తూ ఏడుస్తూ అయ్యో నేను చచ్చిపోతానంట నేను చచ్చిపోతానంట, చిన్నపిల్లలకి ఏం తెలుస్తుంది పాపం చచ్చిపోతానంట అనుకుంటూ వచ్చేసి గురువుగారి దగ్గరికి వచ్చాడు. వచ్చేసరికి ఏమిట్రా ఎందుకు ఏడుస్తున్నావు అన్నట్టు గురువుగారు. అదేంటి గురువుగారు నేను చచ్చిపోతానంటండి గురుగారు, ఆయన చెప్పాడండి నేను చచ్చిపోతానంటండి, నేను ఇంకా బ్రతకనంటండి, అయ్యో మా అమ్మ నాన్న వాళ్ళని నాకు చూడాలనుందండి నేను చచ్చిపోతానంటండి అని ఓ ఏడుస్తాను. చచ్చిపోతావా ఏంటిటా, చచ్చిపోతే చచ్చిపో, ఈయన మాట్లాడుతున్నాడు ఈయన, చచ్చిపోతావా అయితే చచ్చిపో అయితే ఇంకా చేసి, కానీ ఆకలిస్తుంది ఇప్పుడు మరి మనం ఏదన్నా తినాలి కదా, మరి తినకుండా ఎట్లాగా, అదేంటి గురువుగారు నేను చచ్చిపోతానంటూ ఉంటే మీరు ఇంకా తినాలి అంటారు ఏంటండి గురువుగారు. అవునరా చచ్చిపోయేది దొద్దిని చచ్చిపోతే పోతుంది కదా అంటున్నారు ఈయన. అనేసరికి ఆ పిల్లవాడికి ఏం చేయలో కోతుల. ఒరే సరే గాని ఏదో లేని సంచులో నిన్న ఏదో జామకాయ దాసావు కదా తీసుకురా, ఇదేం కలిసి తిందాం. గురువు గారు నేను చచ్చిపోతున్నాను కదండి, ఇంకా ఇది తినడం ఎందుకండి అని. ఒరే నేను తినమన్నానా, తిని చచ్చిపోదు గాల్లే తిను అని చెప్పి పెట్టి బద్దిమాలి మరీ పెట్టి తినిపించి ఆ పిల్లవాడి చేత. సరే గాని నా కాళ్ళు చాలా లాగుతున్నాయిరా, అందుకు నా కాళ్ళు కొంచెం పడతావా, బాగా నిద్ర వస్తుంది నాకు అని సమర్థులు అన్నారట. అంటే వెంటనే ఈ పిల్లడు, అదేంటి గురువు గారు నేను చచ్చిపోతాను అంటుంటే మీరు నిద్ర వస్తుంది అంటారేంటి గురువు గారు, అవునరా నాకు బాగా నిద్ర వస్తుంది మరి, అందుకని నేను నిద్రపోతాను, సరేనా నువ్వు మాత్రం నా కాళ్ళు పడుతూ ఉండు అని కాళ్ళు ఆయన ఏది ఆయన ఒళ్ళో పెట్టారు, ఎవరు పిల్లవాడు ఒళ్ళో పెట్టారు. పెట్టి చూడు ఎవరు వచ్చినా నువ్వు ఇక్కడి నుంచి కదలకో, గురువుగారు నేను చచ్చిపోతానండి మీరు నిద్రపోతే ఎట్లా. అవునరా నువ్వు చచ్చిపోతే ఏంటట, సరే నువ్వు కాళ్ళు పట్టు గట్టిగా, మీకు ఇవి వదిలిపెట్టి వెళ్ళకు ఎక్కడికి అంటే ఆ మందు ఏంటి అక్కడ, ఆ చెప్పిన మాట చేయడమే మనం అక్కడ, నా కాళ్ళు నొక్కుతూ ఉండు సరేనా అని చెప్పి ఈ మహాత్ములకండి నిద్ర కావాలనుకుంటే వస్తుంది లేకపోతే రాను కూడా రాదు, వాళ్ళకి నిద్ర ఎక్కడిది, ఆ మహాత్ములందరూ నిద్రపోతే మన జగత్తులా ఉంటుందా, ఎప్పుడు అనుకుంటూ ఉంటా. ఆ మహానుభావులకి నిద్ర ఎక్కడదండి, వాళ్ళంతా యోగంలో ఉంటారు, వాళ్ళు వాళ్ళకి నిద్ర కాదది. మనని మనకి రెస్ట్ ఇవ్వడం కోసం చూడండి, గుళ్ళు గోపురాలు చాలా భక్తిగా కట్టేస్తాం కానీ టైంకు మాత్రం తాళం పెట్టేసి ఇంటికి వెళ్ళిపోతాం. అంత భక్తిగా దేవుణ్ణి మనం అక్కడ ప్రతిష్ఠ చేసి మనమేమి నా దేవుడా ఎప్పటికి ఏది కావాలో అడగడానికి నేను ఉన్నానా, మనం ఉండొద్దు ఏది అడుగుతాడు ఏంటోనని అక్కడ ప్రాణంతో పాటుగా చూసిన భక్తులు ఎవరుంటారు అసలు. అది మనకి ప్రసాదించడం కోసం గురు రూపంలో అవతరించి ఎప్పుడు ఏది కావాలో వాళ్ళు మనని మనలో ఉన్న నిద్రాణమై ఉన్నటువంటి ఆ నాడిని సుషుమ్న నాడిని ఏం చేస్తున్నారు, జాగరూకత కలిగిస్తున్నారు మహాత్ములు. అందుకని పాపం పాదాలను కొళ్ళో పెట్టుకున్నాడు నొక్కుతున్నాడు. ఒరే మధుకరు నువ్వు మాత్రం పాదాలు పిచ్చిపెట్టేట్టు వెళ్ళకు సుమా, ఎవరు వచ్చినా సరే ఎవరు పిలిచినా సరే నువ్వు మాత్రం వెళ్ళకు సుమా అని చెప్పి అది అక్కడ మహామంత్రం అన్నారు. గురువు గారు పాదాలు పడుతూ కూర్చున్నాడు ఈ గదిలో. కూర్చుంటే గురువు గారు గుమ్మం వైపు తలబెట్టి పడుకున్నాడు, పాదాల దగ్గర ఈ శిష్యుడు పాదాలు ఒళ్ళో పెట్టుకుని శిష్యుడు పాదాలు పడుతున్నాడు. పడుతుంటే ముందర మనం వినుంటాం కదా పురాణాలు అవి వినుంటాం కదా, గంటలు మూత వినిపించి వెంటనే పిల్లాడికి అమ్మో ఎవడు వస్తున్నాడేమో, యముడికి దున్నపోతు ఉంటుందంట కదా, ఆ దున్నపోతు వాహనం మీద వస్తాడు యముడు, అందుకని ఆ దున్నపోతుకి కట్టిన గంటలు ఏమో అవి. మన అనుమాన పిశాచాలు కూడా చాలా చేస్తుంటాయి ఇట్లాంటివన్నీ, రాత్రులు నిద్ర పట్టకపోతే చూడండి ఒక్కొక్క ఇంట్లో వాడికి నరకం కూడా అక్కర్లా, ఇలాంటి ఆలోచనలు కూడా ఉంటాయి. అందుకని గుమ్మమంగ చూస్తున్నాడు, చూస్తూ ఉంటే ఏమీ రాలా. అందులోకి అయినా వస్తే మాత్రము మానవుడి కళ్ళు కనిపిస్తారా, అవి కనిపించరు కదా. నిజంగానే యమభట్లు రానే వచ్చారు అక్కడ, భటులు వచ్చారు ముందు, వచ్చి చాలా ప్రయత్నం చేశారు ఎక్కడికి, ఈ అబ్బాయికి పాశం వేయాలి. ఈ అబ్బాయికి వాళ్ళకి తెచ్చినటువంటి చేతిలో ఉంటాయి కదా తాళ్ళు మన భాషలో, ఆ పాశము ఆ అబ్బాయికి వెయ్యాలి. వెయ్యాలంటే ఈ తాళు ఎంత పెట్టినా గురువుగారి తల వరకు వెళ్ళటల్లా, గురువుగారి తల దాటి వెళ్ళటలేదు. ఈ పాశం వేస్తున్నారు వీళ్ళు, తీసుకుంటున్నారు వేస్తున్నారు తీసుకుంటున్నారు వేస్తున్నారు తీసుకుంటున్నారు, విడవడరా బాబు అని చెప్పి ఎందుకైనా మంచిది అని చెప్పి వాళ్ళు ఇంకా తిరోగమనం అయిపోయారు. ఏది భటుల వల్ల కాల, యమ భటుల వల్ల కాల, వెళ్ళి యముడితో చెప్పారట, మహారాజు మహారాజ్ ఎవరో ఏంటో తెలియదు కానీ మేము ఎంత పాశాలు వేస్తున్నా ఎంత పొడవు వేస్తున్నా కూడా అది ఒక ఆ గురువు గారు అనుకుంటా ఉన్నారు అక్కడ, ఆయన తలదాకా కూడా వెళ్ళటలేదు, ఆయన పాదాల దగ్గర ఉన్నాడండి, నేను ఇప్పుడు ఈ దీనికి పాశానికి బద్ధుడు అవ్వాల్సిన వాడు, నా వల్ల కావటం లేదండి అంటే అట్లాగా పూర్వం మార్కండేయుడని ఒకటి చూసా ఒకప్పుడు, ఆ మార్కండేయుడు దెబ్బ ఇంకా నాకు బోల, మరి శివుడు మరి త్రిశూలంతో కోపించాడు కదా ఆ దెబ్బ ఇంకా నేను మరిచైపోలా, మళ్ళీ ఈ దేవుడ బా మళ్ళా వచ్చాడు అని, సరే మీరున్నాండి నేను వెళ్తా అని చెప్పి యమ 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 మహారాజు గారు వచ్చారు, యమధర్మరాజు గారు వచ్చిన తర్వాత ఈయన తాడు వేస్తున్నాడు. వేస్తుంటే వెంటలా వెంటలా గురువుగారు నన్ను గట్టిగా పట్టుకున్నాడు. ఇంకా ఇప్పుడు కల్పించి తెలిసి దీనికి వచ్చినట్టు గట్టిగా పట్టుకున్నాడు. పాదాలు పడుతూనే ఉన్నాడు, పాదాలు పడుతూనే ఉన్నాడు. ఇది జయ జయ గురుదేవ సమర్థ అనుకుంటూనే ఉన్నాడు. ఏమనుకుంటున్నాడు? జయ జయ గురుదేవ సమర్థ, జయ జయ గురుదేవ సమర్థ అనుకుంటూ మంత్రం చెప్పుకుంటున్నాడు. పాదాలు పడుతున్నాడు, పాదాలు పడుతుంటే యముడు నానా కష్టాలు పడ్డాడు. పడి పడి ఆఖరికి బాబా ఇది ఏదో మళ్ళా ఇంకో మార్కండేయులాగా ఉంది నాకు పని. ఇప్పుడు వీడికి వేసి నేనెందుకు మళ్ళా దీన్ని నేను ఈ శిక్షకుండవడం అని చెప్పి వెంటనే అప్పుడు ఆయన తిరోగమనమే వెళ్ళిపోయాట. వెళ్ళిపోతే అప్పుడు ఆవలిస్తూ బద్ధకంగా చేతులన్నీ ఇలా ఇలా అనుకుంటూ గురువుగారు ఈ రామధుకరు ఏం చచ్చిపోయావా, నువ్వు చచ్చిపోయావా, ఇక చచ్చిపోయావా అని. లేదంటే గురువుగారు నేను చచ్చిపోలేదు, యమగారు వచ్చారండి, యమధర్మరాజు గారు వచ్చారండి, ఏంటో ఏంటో చేశారండి, కానీ గురువుగారు మీ పాదాలు ఎంత మంచివండి, నాకు నా దగ్గర రాలేదండి. సంతోషపడిపోతున్నాడు, చావంటే అందరికీ భయమే కదా. అమ్మో మీ పాదాలను వదిలిపెట్టను ప్రభు, నేను మీ పాదాలను వదిలిపెట్టను ప్రభు, గురుదేవా గురుదేవా మీరుండాలి నాకు అమ్మో అంటే, అదే అయితే బతికే ఉన్నావు అన్నమాట, నువ్వు అయితే చచ్చిపోలేదు అన్నమాట అని ఈయన అంటారు. సమదరామదాస స్వామి, ఒరే నిన్న కూడా మనం సరిగ్గా భోజనం చేయలేదు కదా, అదేదో ఆ జ్యోతిబువ అన్నవాడు ఇవాళ వస్తే నీకు ఏది భిక్ష పెడతానన్నట్టున్నాను అని అన్నాడా, మరి వెళ్ళి తీసుకురారా ఆ భిక్ష. అమ్మో గురువుగారు ఆ పక్కన ఎక్కడన్నా యమధర్మరాజు దాగి ఉన్నాడేమో, నేను మిమ్మల్ని విడిచిపెట్టి వెళ్తే నన్ను తీసుకుపోరండి. పాప అమాయకుడు ఆ బాలుడు మధుకరు అంటున్నాడు, అంటే వెళ్ళలా నేను విడిచిపెట్టి వెళ్ళ, నీ పాదాలను విడిచిపెట్టి నాకు వెళ్ళటం భయం. ఒరే నీకు ఆ భయం అక్కర్లేదురా, ఇగో పాదరక్షలు తీసుకెళ్ళు, ఈ పాదరక్షలు నీ వెంట ఉంచుకో, నీ తల మీద పెట్టుకో, వీటిని మాత్రం ఎప్పుడు విడిచిపెట్టకో, నీ వెంట రాలేడు ఎవరు కూడా, సరేనా వెళ్ళు అంటే అప్పుడు ఆ పాదరక్షలు తీసుకువెళ్ళి అప్పుడు ఈ డైరెక్ట్గా ఏ ఇంటి దగ్గరికి వెళ్ళలా జ్యోతి బొబ్బా ఇంటికి వెళ్ళాడు. ఆ జోషి బొబ్బా ఇంటికి వెళ్ళేసరికి వెంటనే మళ్ళా జయ జయ గురుదేవ సమర్థ, నా గురుదేవులు సమర్థులై ఉండగా గొప్ప ఇది స్వామి అయి ఉండగా నన్ను ఈ జగత్తుని దాటే వాళ్ళు ఎవరు లేరు అని వెంటనే ఇప్పుడు లోపలున్న ఆ జోషి బొబ్బాకి భయం వేసింది. ఇది చచ్చిపోయి ఉండాలి కదా, ఇప్పుడు నిజంగా వచ్చాడా లేకపోతే ఏదైనా భూతమై వచ్చాడా, ఆయన భయం వేస్తుంది. ఇప్పుడు ఆ లోపల ఉన్నటువంటి ఆ జ్యోతిష్ పండితుడికి భయం పట్టుకుంది, ఎందుకంటే నిన్న వచ్చిన వాడే వచ్చాడు, ఉండడానికి వీల్లేదే, అప్పుడు దాకా ఆయన చెప్పినటువంటి జ్యోతిషం ఎక్కడా, ఎక్కడా జయించిందే కానీ ఎక్కడా లోను కాల, ఎక్కడ అన్నమాట చెల్లు కాకుండా లేదు, ఇక్కడ ఏమైంది అన్నమాట చెల్లిపోయింది. అందుకని అవునా కాదా ఇది భూతం అంటావా దెయ్యం అంటావా అని చాలా భయపడుతుంటే స్వామి జయ జయ గురుదేవ సమర్థ అని కేకలేస్తున్నాడు. కేకలేసేసరికి అప్పుడు ఇంకా వేల మీద మళ్ళా లెక్క పెడుతున్నాడు. లెక్క పెట్టుకుంటూ తన లెక్క ఏమీ లోపం లేదు, కరెక్ట్గానే వేశాడు లైట్, కరెక్ట్ లైట్ ఏది లెక్క అంట. కానీ చూస్తే బ్రతుకున్నాడు. ఏమిరా నువ్వు ఇంకా బ్రతికే ఉన్నా, నా గురుదేవులు ఉండగా నాకేమిటండి అంటున్నాడు వీడు ఆదుకలు పట్టుకుని. నా గురుదేవుడైనటువంటి సమర్థులు ఉండగా నాకెందుకు చెప్పండి ఇంత బాధ, నాకెందుకు ఉంటుంది అని అప్పుడు నోటితో మాట్లాడేసరికి, అమ్మో నీ గురుదేవులు ఎవరో చాలా సమర్థులై ఉన్నారు, తప్పకుండా పదా ఇగో ఇగో నీకు భిక్ష తీసుకొస్తున్నాను అని చెప్పి అన్నాను కదా నీతో అని భిక్ష తీసుకొచ్చి ఆ పిల్లవాడికి వేసి ఇచ్చి, పదా నేను కూడా వస్తా, ఆ గురువు గారిని నేను కూడా దర్శనం చేయాలి. అప్పుడు జోషి బొబ్బా కూడా వచ్చి అక్కడ ఉన్నటువంటి సమదరామదాస స్వామిని నమస్కారం పెట్టి దర్శనం చేసుకుంటే ఆయన చెప్తాడు, ఏమయ్యా నువ్వు జ్యోతిష్యం ఎందుకు నేర్చుకున్నావు, నీకు ఆ శాస్త్రము నీకెందుకు, నువ్వు నేర్చుకున్నప్పుడు ఉండుంటుందే అందులో చావబోయే వాళ్ళని ముందే చంపమని ఎక్కడైనా చెప్పారా నీకు, చావబోయే వాళ్ళని నీకు ముందే చెప్పి చంపమని చెప్పింది ఆ శాస్త్రము, ఎంత నువ్వు బ్రతికించాలి, నువ్వు నువ్వు తపస్సు చేసి నువ్వు భగవంతుని ప్రార్థించి ఇలాంటి సమయాలు వచ్చినప్పుడు నువ్వు వాళ్ళని రక్షించడానికి నువ్వు దోహదపడాలి, కానీ చిన్న పిల్లవాడు వస్తే నువ్వు చచ్చిపోతావు అని చెప్పి ఇలా చావబోయే వాళ్ళని ముందే చంపేస్తావా నువ్వు? ఇదా నీ శాస్త్రం నేర్పించింది. ఇలాంటివి చేస్తే నీ శాస్త్రం ఒప్పు ఉంటుందా? నేను శపించదయ్యా. అందుకని ఉంది శాస్త్రంలో కూడా వేదం నేర్చుకోకుండానే ఉండాలి, కానీ వేదం నేర్చుకున్న తర్వాత దానిని కనుక మర్చిపోవటం కానీ దాని ఎందుకు చిన్న చూపు చూపించడం కానీ, మరి వేదానికే ఇలాంటి దోషం ఉన్నప్పుడు మనకి ఆశ్రయించిన గురువుల దగ్గర మనం ఎంత భక్తిగా ఉండాలి? ఏనాడు కూడా మానవ మాత్రుడే మామూలుగానే తిరుగుతున్నారు, తింటున్నారు, మాట్లాడుతున్నారు. ఈ శబ్దాలు ఉన్నాయి చూశారు, అవి చాలా మనం సిగ్గుపడుతూ చేయాల్సినట్టు. కానీ వారికి వారే మనకి ప్రసాదాన్ని ఇస్తుంటే మనం వారికి ఇవ్వాల్సింది ఏముంటుంది? అందుకని వెంటనే ఇక నేను చాలా తప్పు చేశాను స్వామి, శాస్త్రం అయితే చదివాను కానీ దానిలో ఉన్నటువంటి నీతిని ధర్మాన్ని నేను గుర్తించలేకపోయాను అని చెప్పి ఈ రెండు లెంపులు వంచుకుని శిష్యుడైపోయాడు. ఎవరు? జోషిపుగా. ఇలాంటి శిష్యులు అజ్ఞానం అని ఒకడు ఉండేవాడు. ఇలా మనం చెప్పుకుంటుంటే చాలా పెద్ద అది సమర్థ రామదాస స్వామి వారి యొక్క చరిత్ర ఎంతమందినో ఉద్ధరించింది, ఎంతమందినో ఉద్ధరించింది. అందుకని మన గురువులంటే సామాన్యమైనటువంటి వాళ్ళు కాదు అది. అందుకని గురువుల్ని ఎలా అంటే నీకు దైవమే గురు రూపంలో అవతరించింది, అవతరించింది దైవమే, కానీ ఇది మన భౌతికమైనటువంటి దానికి సంబంధించింది కాదు. ఈ సృష్టి వారి చేతిలో ప్రకాశిస్తోంది అనేటువంటి విషయాన్ని మనం ఎప్పటికప్పుడు మననం చేసుకుంటూ వారి దగ్గర మనం ఆచరించాల్సింది ఏంటంటే ఆత్మవిచారణ. మన ఇందులో ఏది దానై ఉన్నది, ఏది మన వెంట వస్తుంది, మనం పుట్టినప్పటి నుంచి ఎన్ని మార్పులు వచ్చాం ఈ దేహంలో, ఎవరికి వాళ్ళని ఆలోచించండి. అందుకనే ఏమన్నారు, ఆకన్నా వీటిలోనే అస్థి జాయతే వద్దతే పరిణమతే అపక్షీయతే నశ్యతే అన్నట్టుగా ఏది ఇవన్నీ కూడా మన జీవితంలో ఉన్నాయి. మనం వాటన్నిటిని దాటి వార్ధక్య స్థితిలోకి వచ్చాం. మనం తర్వాత నశిస్తుండేది ఏంటి? నశించేది దేనికి వచ్చింది? ఇవన్నీ పైన ఉన్నటువంటి వచ్చిన దానికి వచ్చింది. అంటే అమ్మ కడుపులోకి దేహం తయారైంది, ఈ దేహమే ఇన్ని పరిణామాలు చెందుతోంది, కానీ పరిణామాలు దేహానికే కానీ లోపల ఉన్నటువంటి చైతన్యానికి కాదు. అది ఆత్మ, అది అనంతము. దానికి ఇటువంటి భేద దృష్టి లేనే లేదు అనేటువంటి విషయాన్ని మనం ఎప్పుడూ ఆత్మపరమైనటువంటి దృష్టిని మనం చూడాలి. ఇలాగే సదాశివ బ్రహ్మేంద్రులు వారు, ఆయన కేవలము ఆత్మజ్ఞానంలో ఉండేవారు. అసలు ఎవరు? సదాశివ బ్రహ్మేంద్రుల వారు. ఆయన సదాశివ బ్రహ్మేంద్రుల వారికి ఏం తెలిసేది కాదు అసలు. ఆయన అలా దిగంబరంగా అలాగ వెళుతూ ఉండేవారు. ఒకసారి నవాబు గారి శిబిరం అక్కడ వేసి ఉంటే ఆ శిబిరం ముందుగా ఈయన పాడుకుంటూ వెళ్ళిపోతున్నాడు. ఇక ఎలాగా ఆయన బృహిముకుందేది హే రసనే బాహిముకుందేది బృహిముకుందేది హే రసనే బాహిముకుందేది కేశవా మాధవ గోవిందేది కేశవా మాధవ గోవిందేది కేశవా మాధవ గోవిందేది మాధవ గోవిందే కృష్ణానంద సదానందేతి కృష్ణానంద సదానందేతి కృష్ణానంద సదానందేతి కృష్ణ సదానందేతి బ్రహ్మ హే రసని బాహిముకుందేది
రసనే బ్రూహి.
బ్రూహి అంటే చెప్పడం, చెప్పడం ఏది బ్రూహి ముగ్గుందేది. హే రసనే నాలుక, ఈ నాలుగును పిలుస్తున్నాడు రసనేంద్రియం. ఇది బ్రూహి ముగ్గుందేది హే రసనే. ఆ గుడారం ముందుగా ఆయన చక్కగా ఆనందంగా ఇలా పాడుకుంటూ వెళ్ళిపోతుంటే నవాబు గారు ఏది ఆయన ఏదో ఆడవాళ్ళు అలా ఉండి అలా ఉన్నాడు. ఈ గుడారం ముందు నుంచి వెళ్ళిపోతుంటే ఆయన కోపం వచ్చింది. ఎవరు ఇంత ధైర్యంగా అందులో ఈ పాటలు పాడుకుంటూ వెళ్ళిపోతున్నాడు, ఎవరు ఇతను అని వాళ్ళు తురుసుకులు కదా అంతను. వెంటనే కత్తి పట్టుకొచ్చి ఆయన ఇలా వెళ్ళిపోతుంటే ఆయన కత్తితో ఏది చేతిని ఖండించాడు. ఖండించిన ఈయనకి శరీరం తెలియలా, శరీరం తెలియలా, మనస్సు లేదు ఆయనకి. అలాగే ఆయన ఒక చేత్తో వెళ్ళిపోతున్నాడు, ఈ చేయి పడిపోయింది తప్ప ఈ చేత్తో ఇలా వెళ్ళిపోతున్నాడు. వెంటనే ఈయనకి అనిపించిందంట ఇప్పుడు ఈ చెయ్యి ఉంచుకుని బయలుదేరాడు. ఎవరు నవాబు, నేను పైన ఇంత ఏది ఆభరణం అదే పైన వేసు కవచం వేసుకున్నాను యుద్ధానికి వెళుతుంటే, ఇంత కవచం ఎక్కడా ఖాళీ లేకుండా మొహానికి కూడా పెట్టుకుని వెళుతుంటే ఎక్కడ ఎవరు నా మీద ఏమేస్తారో అని ఇంత భయపడుతున్నానే. నేను అన్ని వేసుకున్నా కూడా నేను వెళ్ళి ఆ చేతిని నేనేగా ఖండించింది. అసలు ఏమీ నొప్పి కూడా తెలియకుండా అలా వెళ్ళిపోతున్నాడే. అమ్మో ఈయనెవరో చాలా మహానుభావుడు అని చెయ్యి పట్టుకుని ఆ చెయ్యి మీది చెయ్యి మీది అని చెప్పడానికి మహాత్ములు అంతేనండి. మా గురుదేవులు కూడా చిన్నప్పుడు మా చిన్నప్పుడు మా తల్లిదండ్రులు చెప్తుండేవాళ్ళు, స్వామివారు నడకట వెనకాల ఉన్నవాళ్ళు పరుగట, యవ్వన దశలో ఉన్న కుర్రాళ్ళు కూడా ఆయాసంతో అంటుండేవారట. వారు చూస్తే నడక కింద ఉండేదట మహాత్ములది, కానీ వెనక వాళ్ళది మాత్రం ఎంత పరిగెత్తినా గురుదేవుని సన్నిధికి చేరుకోలేకపోయే వాళ్ళట. వాళ్ళు భయపడుచు నవ్వుతూ ఉండేవట మా గురుదేవుడు. అలాగా ఈయన మామూలుగా వెళ్ళిపోతున్నారు పాడుకుంటూ, ఆయన ఏం పరుగు పెట్టట్లే, కానీ ఈయన వెనకాల ఎంత పరుగు పెట్టినా అందుబాటులోకి లేదు. అప్పుడు కొంతసేపటికి ఆయనకి ఆయాసం వచ్చి ఇక ఏది శ్రమ పడిపోతుంటే అప్పుడు మళ్ళా ఆ శక్తి అక్కడ కొంచెం దగ్గర ఏంటైతే, స్వామి స్వామి మీ చెయ్యి స్వామి అంటున్నాడు. ఏమైంది నాకు చెయ్యి ఏంటి చెయ్యి ఏమైంది అంటున్నట్టు ఆయన. ఆ చెయ్యి ఖండించాను స్వామి, చెయ్యి ఖండించాను. ఖండించావా, అయితే ఆ చెయ్యి స్థానంలో పెట్టేయి అన్నట్టు ఆయన. అంటే ఆ చెయ్యి మళ్ళా ఆ చెయ్యి స్థానంలో పెడితే మళ్ళా అది అతుక్కుపోయింది. అతుక్కుపోయింది మనం ఎలా ఉంటాం అసలు. అసలు ఒకసారి మనం అనుకుందాం, పిన్నీస్ గుచ్చుకోదు, పిన్నీస్తో మనం ఏదో ఉపయోగించుకుంటూ ఉంటాం, గుచ్చుకోకముందే అది గుచ్చుకుంటుందని కంగారు పడిపోతూ ఉంటాం. ఏమండి ఒక దోమని వాళ్ళ నిమ్మో పోన్లే అతిథి అభ్యాగతి సేవ అనుకోవచ్చు కదా, దోమ వాళ్తే అనుకో అది అది భగవంతుడిగా మనం చూడటం లేదుగా. వెంటనే అది చనిపోయేంత వరకు దాన్ని ఊరుకో. దోమ కూడా తపస్సు చేసిందంట, నేను పుట్టగానే చచ్చిపోవాలి అని దోమ తపస్సు చేసిందటండి. నేను పుట్టగానే తపస్సు చేస్తే ఏం వరం కావాలో కోరుకో అంటే నేను పుట్టగానే చచ్చిపోవాలి అంత. ఎవరు చచ్చిపోవాలో చెప్పలా, అందుకని అదే చచ్చిపోతాను. అందుకని ఈయన వెళ్ళిపోతున్నాడు. ఆయన అందుకని మహానుభావుడు అయిపోయాడు. ఆయన ఎటువంటి కీర్తనలు రాశారంటే మనకి ఆత్మని గుర్తించడం కోసం. ఎంత లోప ఎంత అంటే కేలది బ్రహ్మాండే, ఆయన రాసినవన్నీ కీర్తనలేనండి. మహాత్ములు అన్నమాచార్య స్వామిలాగా అలాగా అందరూ కూడా కీర్తనలు రాసి మనకి చాలా చేతికి అందించారు అనిపిస్తుంది. కేలది బ్రహ్మాండే భగవాన్ కేలది పిండాండే భగవాన్ కేలది బ్రహ్మాండే భగవాన్ కేలది పిండాండే హంస సో హం హేలతి అంటే ఆడుతున్నాడు అని. హేలతి ఆడుతున్నాడు, ఎవరితో ఆడుతున్నాడు ఆయన? హేలతి బ్రహ్మాండే ఖేలతి పిండాండే ఖేలతి, బ్రహ్మాండంతోనూ ఆడుతున్నాడు, తిరిగి వచ్చి పిండాండాలతో కూడా ఆడుతున్నాడు. ఏం ఆడుకుంటావయ్యా, ఏ మాట అయ్యా మనం అనుకోమా, కథే లోపలిదాకా వెళ్ళటం లేదు, అక్కడి నుంచి బయటకు వచ్చేస్తామంతే అని ఆయన ఆడుతూ ఆడుతూ ఎలా ప్రకాశిస్తున్నాడు అంటే, హంసోహం 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 సోహమే రే ఇది. అంటే లోపల మన ఉచ్ఛ్వాస నిశ్వాసాల ద్వారా మన ఉనికికి ఉన్నది లేనిదని కారణం చెప్పడానికి ఏది? ఉచ్ఛ్వాస నిశ్వాస. ఏది మన ప్రాణము అమ్మ కడుపులో మొదలైంది, ఏది శ్వాస పెంచడం అనేటువంటిది. తిరిగి మళ్ళా వెళ్ళిపోయిన నాడు దగ్గరున్న వాళ్ళు ముక్కు దగ్గర పట్టి చూస్తారు, ఏది ఆడుతోందా లేదా అని. డాక్టర్లు వచ్చి నాడు చూస్తాడు, మనకేం అర్థమవుతుంది అది? అందుకని అది ఎలాగా అందులోనే ఉంది మహత్ గమ్మత్తంత. ఇందులో హంస సోహం హంసహ అంటే మొన్న చెప్పుకున్నాం మనం, ఏమని పాలు నీరు కలిపి పెడితే నీరు వదిలేసి పాలు తీసుకునే స్వభావం ఉంది హంస హంస పక్షికి. మరి మనకేది కావాలి ఇక్కడ? మనం ఇంత ఆత్మవిద్యలోనికి మనం ప్రవేశించాలంటే మనం కనిపిస్తున్నటువంటి ప్రపంచాన్నంతా ఎక్కడ జీవిస్తున్నా ఎలా బ్రతుకుతున్నా నిత్యానిత్య వివేక దృష్టి కలిగి ఉండాలి. ఎక్కడ ఏది నిత్యము ఏది అనిత్యం అనేటువంటి దృష్టి కలిగి ఉంటేనే హంస స్వభావం కలిగి ఉంటారు. మహాత్ములు ఏంటంటే వారు నిత్యాన్ని గ్రహించగలరు, అనిత్యంలో ఉన్నటువంటి నిత్యాన్ని కూడా దర్శించగలరు వాళ్ళు. అంటే నిత్యము అంటే నిర్గుణము, నిర్గుణము అంటే కల్పించినటువంటిది, ఈ కంటికి కనిపించదు, రూపనామాలు ఉండవు అక్కడ. ఏది నిర్గుణమైనటువంటి తత్వానికి అది నిర్గుణము నిష్కళంకము నిర్వ్యాజము అటువంటి వస్తువుని అక్కడ మహాత్ములైనటువంటి వారు దానిని గుర్తించి అందులో ఉంటూ సృష్టించినటువంటి సృష్టిలో కూడా ఏదుంటే మన జీవితాలన్నీ వెళుతున్నాయి. మనం ఎక్కడికి పోట్లా, మనం కాని వాళ్ళము అని అంటలా, మనం కూడా అయిన వాళ్ళమే. కానీ మనము కాని దాన్ని పట్టుకొని జీవిస్తున్నాం. కానిదేది? ఈ దేహం నేను అనుకోవటం అనేది ఏది ప్రతి నిమిషానికి మార్పు చెందుతుంది. మనం గుర్తించలేకపోతున్నాం, కానీ మనం ఒక చిన్నప్పుడు ఫోటో చూసే అనుకుంటాం. ఎన్ని మార్పులు చెందితే ఇప్పుడు మనం ఇలా ఉన్నాం మనము. అందుకని ఇది అనిత్యం. కానీ అనిత్యానికి ఆధారం ఏదై ఉన్నది? నిత్యమే. నిత్యమేది? ఆ పరబ్రహ్మ తత్వం. అది ఎప్పుడూ త్రికాల బాధితమైనటువంటిది. ఆ త్రికాల బాధితమైనటువంటిది నిస్సంగంగా ఉంటుంది, కానీ అది సత్సంగమై ఉన్నది. అంటే దాని గురించి విచారణ చేసుకోవడం కోసం మనం ఇటువంటి సత్సంగాల్లో మహాత్ములు మనకి బోధిస్తూనే ఉంటారు. అందుకని హంస సోహం హంస సోహం హంస సోహం సోహమే వేది సోహం 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 హంస శివ సోహం శివ సోహం. మనకు చిదానంద హంసకు ఉంది చూడండి, ఆదిశంకర భగవత్పాదాచార్యుల వారు వ్రాసినటువంటిది. అకారం ఉకారం మకారం తృతీయం సదానాద బిందు కళాతీత పూర్ణం హరి బ్రహ్మ రుద్రం పర బ్రహ్మ రూపం చిదానంద రూప శివోహం శివోహం హంస శివోహం. దాన్ని మనం చెప్పా అందరికి అజప గాయత్రి. నువ్వు అన్నా అనకపోయినా అది జరుగుతానే ఉంటుంది, అజపగాయ. అందుకని అది ఎలా ఉంటుంది అక్కడ మనకి ఇలా సోహం సోహం అని అది అది ఉచ్ఛ్వాస నిశ్వాసాల ద్వారా అది ఆడుతూనే ఉంటుంది. అలా ఆడుకుంటున్నారన్నమాట కేలతి బ్రహ్మాండే కేలతి పిండాండి. ఇంకా ఏంటది వాడు? ఆ భగవంతుడు ఎలా ఉన్నాడు? ఆ పరబ్రహ్మ అంటే పరమాత్మాహం పరిపూర్ణోహం బ్రహ్మైవాహమిదం బ్రహ్మేతి. పరమాత్మ అహం పరిపూర్ణ అహం అది తదనుభూతిని పొంది మనం చెప్పుకుంటే చాలా బాగుంటుంది. పరమాత్మ అహం పరమాత్మనే నేను ఎలా అయ్యాను అంటే శిలలాగా ప్రతిష్ట చేస్తే అవుతానా? శిలలాగా ప్రతిష్ట చేస్తే దేవుడిలాగా పరమాత్మాహం అవుతామా? అవం. అందులో ఉన్న దైవత్వాన్ని మనం గుర్తించాలి. అలాగే అందరిలో ఉన్నటువంటి పరమాత్మ స్వరూపం ఎలా అయితే ఉన్నదో ఆ పరమాత్మని తాను అనేటువంటి అనుభూతిని పొందాలి. అలా అనుభూతిని పొందుతున్న వారెవరు? మహానుభావులు. పరమాత్మాహం అటువంటి అనుభూతి పొందేటువంటి వారు ఎలా ఉంటారంటే పరిపూర్ణోహం పరిపూర్ణంగా ఉంటారు. అది ఎక్కడా వెలితి లేనటువంటిది. ఇక్కడ ఉండి అక్కడ ఉన్నాము అనేటువంటి తేడా లేదు. అంతటా దాన్ని ఒక శాంతి మంత్రం అని చెప్తుంది. పూర్ణమద పూర్ణమిదం పూర్ణా పూర్ణముదచ్చతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవాశిష్యతే ఓం శాంతి శాంతి శాంతి. పూర్ణమద అద పూర్ణం ఇదం పూర్ణం అంటే పూర్ణానికి పూర్ణం తీస్తే అది కూడా పూర్ణమే. దాన్ని ఎలా చెప్పారు? ఒక దీపం ఉంది, దీపం నుంచి మనం ఒక దీపాన్ని వెలిగించాం. ఈ వెలిగించుకున్న తర్వాత ఆ వెలిగించిన దీపం తగ్గిపోతుంది ఏమన్నా? అది అంతకు ముందే ఎలా ఉందో అప్పుడు కూడా అలాగే ఉంటుంది. మనం ఈ దీపం వెలిగించాము అదే కాదు, ఇది కూడా మనం ఎలా వెలిగించామో అలాగే ఉంటుంది. అలాగా మనం దీపావళికి వందలు వేలు లక్షలు కూడా దీపాలు పెడుతున్నాం కదా, అప్పుడు పెట్టినప్పుడు ఏమవుతుంది? ఏ దీపం నుంచి ఎన్ని దీపాలు వెలిగించినా ఇక్కడ తగ్గేది లేదు, అక్కడ కూడా తగ్గేది లేదు, అంతా ఒక రకంగానే ఉంటుంది. పూర్ణమద పూర్ణమిదం పూర్ణా పూర్ణముదచ్చతే పూర్ణస్య పూర్ణం ఆదాయ పూర్ణమేవ అవశిష్యతే. మిగిలేదు కూడా పూర్ణమే. అంటే అదే తాను, అదే బ్రహ్మ వస్తువు, అదే పరబ్రహ్మ తానే ప్రకాశిస్తున్నాడు. దీనికి ఒక గురువు గారి దగ్గర శిష్యులు పాఠం నేర్చుకుంటున్నారు. పాఠాలు నేర్చుకుంటూ ఉంటే వాళ్ళకు ఒక ఆలోచన వచ్చి, ఏమండి గురువు గారు, దేవుడి దగ్గర నివేదన పెడతాం కదా, నివేదన పెట్టిన తర్వాత మరి నివేదన చేసి మళ్ళీ తిరిగి గుండుగలు బయటకు వచ్చినప్పుడు మేము తీసుకువెళ్ళి పెట్టిన గుండెలు ఎలా ఉంటాయో తిరిగి తీసుకొచ్చేసిన తర్వాత కూడా గుండెలు అలాగే ఉంటున్నాయి. మీ ఇంట్లో అందరు ఇళ్ళల్లో అలాగే ఉంటాయా? ఏమండి మీ దేవుడు తినేస్తున్నాడా? తింటలేదా? మీకు ఉంచుతున్నాడు కదా, మనం ఏమైపోతామని ఉంచుతున్నాడు ఆయన, తినలేక కాదు. అయితే మరి దేవుడు నివేదన అంటారు కదా, మరి అక్కడ దేవుడు తిన్నట్టు ఎలా గుర్తు? ఏం తినడం లే కదా అక్కడ. తిన్నప్పుడు దేవుడు తిన్నాడు తిన్నాడు తిన్నాడు, దేవుడికి నివేదన అయిపోయింది. బా మనం ఎంత భాగ్యవంతులు అండి, చేయి చూపించేసి తినేశారంటున్నామా? అంటే గురువుగారు అన్నారు, వస్తుంది వస్తుందిలే, నీకు చెప్తానులే, రోజు వస్తుంది నేను చెప్తాను అని చెప్పి గురువుగారు మరుసటి రోజుకి ఒక శ్లోకం అప్ప చెప్పడం కోసం ఒక శ్లోకాన్ని ఇచ్చారట, చదవమని ఇచ్చారు. చదవమని ఇస్తే అందరూ చదివేశారండి. చదివేసిన తర్వాత మళ్ళా మరుసటి రోజు పాఠ్యాంశం దగ్గర అందరి చేత వినిపించుకుంటున్నారు. బైహార్ట్ చేయడం తేలిక కదా, అందుకని గబగబా అందరూ వచ్చిన వాళ్ళు వచ్చినట్టుగా పాఠం అప్పు చెప్పుకుంటే కొంచెం కొంతమంది బాగా అప్పు చెప్పారు, కొంతమంది తప్పులు అప్పు చెప్పారు. ఏదో విధంగా ప్రయత్నం చేశారని గురువుగారు సంతోషిస్తున్నారు. అసలు ఆయన ఉన్నాడు కదా, ప్రసాదం గురించి అడిగిన ఆయన. ఆయన దగ్గరికి వచ్చిన తర్వాత ఏమయ్యా నీకు వచ్చా పాఠం? వచ్చింది గురువుగారు అన్నారు. అంటే ఏదో అప్ప చెప్పు అన్నారు. అంటే ఆయన అప్ప చెప్పాడు, శ్లోకం అప్ప చెప్పాడు. ఎవరి చేత జనించి జగమెవ్వని లోపల నుండి లేనమై ఇచ్చినటువంటి పద్యం అప్ప చెప్పేశాడు. అప్ప చెప్పేస్తే గురువుగారు అన్నారట, నువ్వు చదివావా అసలు అన్నారు. అదేంటి గురువుగారు చదవకుండా ఎలా వస్తుందండి, చదివానండి రాత్రంతా కూర్చుని చదివితేనే వచ్చిందండి పద్యం అన్నట్ట. వచ్చిందా నీకు పద్యం? అయితే అయితే ఈ పద్యం వచ్చేసింది, వచ్చేసింది కదా, నువ్వు చదివిన పద్యం ఏది అన్నట్ట. అంటే అదేంటి గురుగారు అదిగోండి పుస్తకంలో ఉన్నది కదండి, ఏ పద్యం అండి నేను చదివానండి రాత్రి అన్నాడు. అంటే నువ్వు చదివావు కదా, చదివినప్పుడు నీకు వచ్చేసినప్పుడు మరి ఇక్కడ ఇంకా ఎలాగే ఉందండి, నువ్వు పద్యం చదివావు తీసుకొచ్చి అప్ప చెప్పావు నాకు వచ్చేసింది అన్నావు, కానీ ఇందులో ఉండిపోయింది పద్యం, మరి ఎలా వచ్చింది నీకు, అసలు నీకు ఎలా వచ్చిందో చెప్పు అన్నారట గురుగారు. అదేంటి గురుగారు బైహార్ట్ చేస్తే వచ్చేస్తుంది కదా, అదే పోని కంఠం కంటనా పట్టావు. కంటనా పట్టడానికి నువ్వు ఎటువంటి దృష్టి పెట్టావు అక్కడ? ఏకాగ్రతగా దృష్టి పెట్టావు. దృష్టి పెట్టినప్పుడు ఈ పద్యం రావడానికి నీలో ఉన్న శ్రద్ధ కారణమైంది, నీలో ఉన్న శ్రద్ధ కారణమైంది. ఆ కారణం చేత ఈ పేజీలో ఉన్నటువంటి పద్యము ఇప్పుడు నీకు అవసరం లే, ఇక ఈ పుస్తకం, ఈ పుస్తకం ఎవరికి ఇచ్చేసినా పద్యం మాత్రం నీలో ఉండిపోదు. ఏ రూపంలో ఉన్నది, ఎక్కడ ఉంటుంది నీ దగ్గర? అది నీ మనస్సు, నీ మనస్సుకు పట్టింది అది. అందుకని పుస్తకం లేకుండా అంటే మనస్సు ఏంటి, సూక్ష్మేంద్రియం, సూక్ష్మేంద్రియం మనస్సు, మనస్సు చూసి పట్టుకుంది. వెంటనే నువ్వు ఇంకా మళ్ళీ ఈ జన్మలో ఆ పద్యం అలా నువ్వు చూడక్కర్లా, చూడకుండా గలగలగలగల చెప్పేస్తావు. అందుకని నీలో సూక్ష్మ దృష్టి ఉండి పద్యాన్ని ఎలాగైతే గ్రహించావో, మానవులమే ఉండి మనకే ఇలా ఉన్నప్పుడు భగవంతుడి దగ్గర సూక్ష్మ దృష్టి ఉంటుంది. అందుకని వారు ఏం చేస్తారు అక్కడ, నువ్వెంత భక్తిగా నివేదన పెడుతున్నావో ఆ నివేదన పెట్టడం చేత ఆ భగవంతుడు అక్కడ దాని మీద ఆయన యొక్క అనంతమైనటువంటి దృష్టిని సారిస్తాడు. సారించడంతో ఆ గుండెకి వెళ్ళక ముందు పదార్థమైంది, దేవుడు సన్నిధికి వెళ్ళిన తర్వాత అది ప్రసాదమైంది. అందుకని అక్కడ ఇప్పుడు దేవుడి దగ్గర నివేదన చేయబడినటువంటి ప్రసాదం ఉన్నదే ఎందరి భవరోగాన్ని హరిస్తుందో, ఎందరికి ఉన్నటువంటి రోగాలని ఆ ప్రసాదం పట్టుకుని ధ్యానం చేసుకుంటూ తీసుకున్నటువంటి వాడికి రోగం తగ్గదు అన్నది ఎక్కడా చూడలేదు. కాబట్టి అక్కడ సూక్ష్మ దృష్టి, సూక్ష్మ దృష్టితో నీకు ఎలాగైతే ఈ పద్యం నువ్వు నీకు నీ మనసుకు పట్టిందో అక్కడ భగవంతుడు కూడా అటువంటి సూక్ష్మ దృష్టితోనే ఇక్కడే కాదయ్యా ఎక్కడ ఏం చేస్తున్నా ఆయన అంతటా ఇది సంచరించి పట్టుకోగలడు. అందుకని అట్లాగే పరమాత్మాహం పరిపూర్ణోహం బ్రహ్మైవాహమిదం బ్రహ్మేతి, అలాగే అకారం ఉకారం మకారం ఆ ఊమ కలిపితే ఏమైంది? ఓం నిన్న పట్టుకున్నాం, అకారం ఉకారం మకారం తృతీయం సదానాద బిందు కళాతీత పూర్ణం. నాదబిందు ఎలా అయింది మనకి? ఆ ఊమాలోంచి మనం ఏం చేస్తున్నాం? నాదము, ఒక నాదం వస్తుందా లేదా మనలోంచి? సదా ఎల్లప్పుడూ ఇది అలవాటు చేసుకున్న వాళ్ళకి నిద్రలో కూడా అదే సదానాద బిందు కళ అతీత పూర్ణం. ఆ మూడు దేనికి చిహ్నము? హరి బ్రహ్మ రుద్రం, బ్రహ్మేశ్వరు మహేశ్వరుడు, హరి బ్రహ్మ రుద్రం పరబ్రహ్మ రూపం. హరి బ్రహ్మ రుద్రం పరబ్రహ్మ రూపం చిదానంద రూప శివో. ఆ చిదానంద రూపము అక్కడే లేదు. ఎవరైతే సాధనలో పెట్టుకుంటున్నామో, దైవ దృష్టి వైపు మనస్సు మరలుతోందో, వాళ్ళ దృష్టి ఏమవుతోంది అక్కడ? శివోహం శివోహం హంస శివోహం శివో. ఇలాగ మనం అభ్యాసం చేసినట్లయితే ఈ ప్రపంచంలో వచ్చే ఆటుపోట్లకి మనం లొంగుదామా? వస్తుంటాయి పోతుంటాయి, వస్తుంటే పోతుండే, అవన్నీ కర్మబంధనలు. కానీ భగవంతుని ఆశ్రయించామేమో, అది కాలు విరగాల్సిన చోట ఎదురు దెబ్బతో పోతూ ఉంటుంది. అది భగవంతుడు అలా రక్షణ చేస్తాడు, కర్మని అనుభవించాలి. కానీ మహాత్ములను ఆశ్రయించడం చేత ఎంతో పెద్దగా జరగాల్సింది, చిన్న చిన్న వాటితో మనం కట్టెక్కేస్తూ ఉంటాం. అటువంటిది గురుశక్తి అంటే. గురుశక్తి అంటే సామాన్యం కాదు, అది ఎంత చెప్పుకున్నా చాలా తక్కువేనండి. ఎందుకంటే చెప్పితే అందేది కాదు. అది నిగుణతత్వం అనేటువంటిది గురుతత్వము. చెప్పితేనే అందుకునేది కాదు, చెయ్యాలి, దానిలోకి వెళ్ళిపోవాలి. ఇక్కడ విశ్వాసం, నమ్మకం. నా ప్రభు ఉన్నారు, నా ప్రభు నన్ను రక్షిస్తారు, నా ప్రభు నన్ను ఈ సాధనా మార్గంలో ఇంకా ముందుకు తీసుకెళ్తున్నారు అంతే వెళ్ళి తీరుతాం. అటువంటి స్థితికి మనము ముందుకు వెళ్ళాలి. అందుకనే అటువంటి భగవంతుని గుర్తించడం కోసమే ఏది ఈ గురు వైభవం అంటే ఏంటంటే, మనందరి ఎడల అక్కడ పైన నీడగా పట్టి ఉన్నారు గురువులు. లేకపోతే మనం ఇటువంటి బోధని మనం చెప్పుకునే వాళ్ళం కాదు. అందుకని మనం చెప్పుకునే శక్తి, వినే శక్తి, అనే శక్తి అసలు అందులో అక్కడ ప్రకాశిస్తున్నది ఒకటే ఉన్నది. అటువంటి గురు పరమాత్మని మనం ఇక్కడ ధ్యానించుకుంటున్నాం. గురు పాదాన్ని మార్చుకున్న అవసరంలా, గురువులు మార్చుకున్న అవసరంలా, ఉప్పు మారు చాలు, దేవుళ్ళు మార్చుకున్న అవసరంలా. నీ మనసును మార్చుకో, నీ మనసును సరైన మార్గంలో పెట్టుకో, సంస్కరించుకో. అటువంటి సంస్కరింపబడినటువంటి జీవితం ఏదైతే ఉన్నదో అది గురు కృపకు పాత్రులు అవుతాం. కాబట్టి అటువంటి శక్తిని, భక్తిని, అఖండ సాధన సంపత్తిని శ్రీ గురుదేవులు మనందరికీ ప్రసాదించుగాక. సుఖీ భవ సుఖీ. అఖండ భక్తి జ్ఞాన వైరాగ్యమును, ఆయురారోగ్యైశ్వర్యములను, పుత్ర పౌత్ర ధనధాన్యములను, నిరంతర భగవన్నామామృత రసాస్వాదనని ఆత్మానందాన్ని ప్రసాదించి సర్వదా జగన్మాత జగన్నాథులు గురునాథులు మనని అనుగ్రహించుగాక. సుఖీ భవ సుఖీ. హరి ఓం. Oh.